అవ్యాదాపూరయద్వంశం అవ్యాజమధురస్మితం గోకులానుచరం ధామ గోపికానేత్రమోహనం ప్రియం దధానమురసా మధ్యే భూమిహిడయో స్థితం వందే వరాహనృహరిం శేఖరం సింహభూభృతః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం బ్రహ్మసూత్రార్థ విచారం చేసిన గ్రంథం. వ్యాస భగవానుడు వేదాంతముల యొక్క తాత్పర్యాన్ని సిద్ధాంతీకరించిన గ్రంథం బ్రహ్మసూత్రములంటే. అలాంటి బ్రహ్మసూత్రములలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదటి సూత్రంలో బ్రహ్మ జిజ్ఞాస ఆవశ్యకతను తెలియజేసి, రెండవ సూత్రంలో అసలు ఆ బ్రహ్మ అంటే ఎవరు, ఎవరిని గురించి మనం తెలుసుకోవాలి అనే దానిని గురించి వివరిస్తూ, జన్మాద్యశ్చేత అని సూత్రీకరిస్తారు. అంటే బ్రహ్మ అనే శబ్దానికి నిర్వచనం ఏమిటి అని ఉపనిషత్తులలోనే ఒక సందేహం కలిగి కుమారుడైన భృగు తండ్రి వరుణుని అడుగుతాడు, తండ్రి మీరందరూ బ్రహ్మ బ్రహ్మ అని జగత్కారమైన వస్తువు గురించి ఎవరైనా గురించి చెప్తున్నారు కదా, అసలు ఆయనకంటూ ఏమైనా ఒక డెఫినేషన్ ఉందా, ఒక నిర్వచనం ఉందా అని అడిగాడు కుమారుడు తండ్రిని. అలా అడిగితే తండ్రి సమాధానం చెప్తాడు, ఎతో ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంభిషంతి. ఎవరి వలన ఈ సమస్త లోకములు పుడుతున్నాయో, అలా పుట్టినటువంటివి ఎవరి చేత పోషింపబడుతున్నాయో, ఎవరిలో లీనమవుతున్నాయో అతడు బ్రహ్మ అని, ఎవరి ఈ జగత్తులకు ముక్తి ప్రదాతయో అతడిని బ్రహ్మ అని వివరిస్తుంది మనకి అక్కడ ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు. అదే విషయాన్ని మనకి బ్రహ్మసూత్రములలో విశదీకరిస్తాడు, వివరిస్తాడు, సూత్రీకరించాడు వ్యాస భగవానుడు. మళ్ళీ శ్రీమద్ భాగవతాన్ని ప్రారంభించేటప్పుడు కూడా జన్మాద్యశ్చేతోన్వయాద్ ముఖ్యం సూరయ తేజో వారి మృదాం యథా వినిమయ యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఈ శ్లోకంతో శ్రీమద్ భాగవతం ప్రారంభమవుతుంది. ప్రారంభంలో భాగవతంలో చెప్పబడబోయే విషయం ఏమిటి అనేటువంటి దాన్ని మహర్షి ఈ శ్లోకంలో నిక్షిప్తం చేసి మనకి అందిస్తున్నారు. జన్మాద్యశ్చేత ఎవరి వలన ఈ సమస్త జగములు పుట్టుట పోషింపబడుట లీనము చెందుట పొందుతున్నాయో, అలా పొందుతున్నాయి అని ఉపనిషత్తులు రెండు విధములుగా తెలియజేశాయి మనకి. ఒకటి అన్వయ ముఖంలో, మరొకటి వ్యతిరేక ముఖంలో. ఏదైనా ఒక వస్తువు, ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి, ఒక వ్యక్తి గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి గొప్పతనాన్ని చెప్పే విధానం రెండు రకములు. ఒకటి ఇతడు చాలా గొప్పవాడు అని చెప్పడం, రెండవది ఇతని కంటే గొప్పవాడు వేరొకడు లేడు అని చెప్పడం. రెండవ రకంగా చెప్పడాన్ని వ్యతిరేక ముఖం అంటారు. అంటే మొదటిసారి చెప్పినటువంటిది ఇతర గొప్పవాడు అని చెప్పినటువంటిది అవతల వాడి హృదయానికి బాగా ఎక్కిన ఎక్కకపోయిన రెండవ మాట ఉందే ఇతర కంటే గొప్పవాడు ఈ రాత్రంలో లేడు అనేటువంటి మాట హృదయానికి బాగా పడుతుంది. ఈ రెండు విధములుగానూ వేదాంతములు మనకి పరబ్రహ్మ యొక్క విషయాన్ని తెలియజేశాయి. అలాంటి బ్రహ్మను తెలియజేయడమే శ్రీమద్ భాగవతంలోని ప్రధానమైనటువంటి అంశం. భాగవతం అనే శబ్దానికి అర్థం భగవత ఇదం భాగవతం అని. అంటే భగవంతునికి సంబంధించినటువంటిది గనక, భగవంతునికి సంబంధించిన స్వరూప రూప గుణ విభూతి మహేశ్వర్యములను వివరించినటువంటి గ్రంథం గనక శ్రీమద్ భాగవతము అని పేరు వచ్చింది. ఈ గ్రంథానికి కేవలం భగవద్ వైభవాన్ని తెలియజేయడంతో మాత్రమే పర్యాప్తం కాక, ఆ భగవంతుణ్ణి ఉపాసించేటటువంటి జీవుడు ఎట్లాంటి వాడో తెలియజేసినటువంటిది, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడ వైభవాన్ని తెలియజేసినటువంటిది. భాగవతానాం ఇదం భాగవతం, భగవద్భక్తులకు సంబంధించినటువంటి చరిత్రలను కథలను వర్ణించినటువంటిది గనక భాగవతం అనబడింది. అది మాత్రమే కాదు, భగవంతునికి సంబంధించినటువంటి విశ్వమంతా కూడా భాగవతమే, విశ్వానికి సంబంధించిన విజ్ఞానం అంతా కూడా భాగవతమే. విశ్వాన్ని గురించి, విశ్వ సృష్టిని గురించి భాగవతం వర్ణిస్తుంది. జీవులలో భగవంతుణ్ణి ప్రేమించినటువంటి భాగవతోత్తమాన్ని గురించి అనేక మంది భాగవతోత్తముల చరిత్రలు భాగవతంలో చెప్పబడ్డాయి. శ్రీమన్నారాయణుని యొక్క అవతార చరిత్రలు మనకి శ్రీమద్ భాగవతంలో తెలియజేయబడ్డాయి. కనుక శ్రీమద్ భాగవతం సమగ్రంగా భగవద్ వైభవాన్ని, భాగవత వైభవాన్ని, విశ్వ చరిత్రను మనకు తెలియజేసేటువంటి గ్రంథం. భగవానుడు అనేక ప్రయోగములను చేస్తూ ఉంటాడు. తాను చేస్తాడు, కొందరి చేత చేయిస్తాడు. అంటే సద్వారకంగా అద్వారకంగా ఈ మానవులను తరింపజేయడం కోసమని అనేక ప్రయత్నములు జరుగుతూ ఉంటాయి భగవానుని వలన. సద్వారకంగా అంటే తాను కొందరి ద్వారా మానవులు బాగుపడే ప్రయత్నములను చేయిస్తాడు. అదే మహర్షుల ద్వారా అనేక గ్రంథములను ఈ లోకంలో వెలయింపజేయడం. అంటే కొన్ని పనులను తానే నేరుగా చేస్తాడు భగవంతుడు. అది బ్రహ్మదేవునికి వేదోపదేశం చేయడం. తేనే బ్రహ్మ, బ్రహ్మ అంటే వేదము, వేదమును బ్రహ్మదేవునికి ఉపదేశం చేశాడు భగవంతుడు. అలాంటి భగవంతుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను అని భాగవతం ప్రారంభం అవుతుంది. అలా భగవంతుడు ఈ లోకంలో అనేకములైనటువంటి అవతారములను స్వీకరించాడు. చాలా అందమైన మాట చెప్తాడు మహర్షి. యథా అవిదాచిన పులియా సరసస్యు సహస్రశ అని. ఎప్పుడైనా సరోవరం గట్లు తెంచుకుని ప్రవహిస్తూ ఉంటుంది, అంటే చాలా ఉత్తుంగంగా ప్రవహించేటప్పుడు గట్లు అడ్డలేవు దాన్ని. అనేక కాలువలుగా పిల్ల కాలువలుగా ఆ నీరు బయటకు వస్తూ ఉంటుంది. ఆ రీతిలోనే భగవంతుని హృదయంలోని దయా ప్రవాహం గట్లు తెంచుకుని బయటకు ప్రవహించినప్పుడు అనేక అవతారముల రూపంలో ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళకి అందుతూ ఉంటుంది. కనుక భగవంతుని యొక్క అవతారములు ఎన్ని అంటే హరేహే అవతారా అసంఖ్యా, అసంఖ్యాతములైనటువంటివి భగవంతుని యొక్క అవతారములు అని తెలియజేస్తుంది శ్రీమద్ భాగవతం. మనకి కొన్ని అవతారములను మనకి వివరిస్తుంది. భగవంతుని అవతారములు రెండు రకములుగా ఉంటాయి. ఒకటి శ్వేన రూపేణ ఆవిర్భవించినటువంటివి, తాంత తానుగా ఈ లోకంలోకి వచ్చి ఆవిర్భవించిన అవతారములు. మరికొన్ని విలక్షణమైనటువంటి జీవుణ్ణి అధిష్ఠించి వాటి ద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి అవతారములు, అనుప్రవేశ అవతారములు అంటారు ఆ అవతారములను. కనుక శ్వేన రూపేణ అవతరించినవి, అనుప్రవేశ అవతారములు అని రెండు విధములుగా మనకి అవతారములు కనిపిస్తాయి. అట్లాంటి భగవంతుని యొక్క అవతారములను కొన్నిటిని పేర్కొంటారు కనక సనందనాథుడు. బ్రహ్మ, వరాహ అవతారము, పరశురాముడు, వామనావతారము, మత్స్యావతారము, గోరుమావతారము, నృసింహావతారము, యజ్ఞ అనేటువంటి పేరుతో భగవంతుని యొక్క అవతారము, వృషభుడు అనేటువంటి అవతారము, హరి అనేటువంటి అవతారము, నరనారాయణుడు అనేటువంటి అవతారములు, రామ కృష్ణాది అవతారములు, కల్కి అవతారము, ఈ అవతారములన్నీ కూడా భగవంతునివే. ఇట్లాంటి అవతారములను తెలియజెప్పిన తర్వాత చిత్త చివరిలో ఒక మాట అంటాడు. భగవంతుని యొక్క ప్రయత్నం ఈ లోకంలోనికి రావడానికి ఎక్కడి నుంచి ఆరంభమైందో తెలిసినా వైకుంఠ లోకంలోని భగవానుడు ఎవరికి తాను అందడం లేదని, అందరికి అందడం కోసమని క్రిందికి దిగి ఒక నదిని ఏర్పాటు చేసుకున్నాడు పాల సముద్రంలో. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన నుంచే ఈ అవతారములన్నీ కూడా వస్తున్నాయి. ఎస్ అవయవ సంస్థానై కల్పితో లోక విస్తర, ఈ లోకం అంతా కూడా ఎవరి యొక్క అవయవిక దేశం నుంచి ఆవిర్భవించిందో అలాంటి భగవానుడు అనేటువంటి ఆయనది మొట్టమొదటి రూపం. పాల సముద్రంలో పవరించి ఉండేటువంటి రూపం, దానినే వ్యూహ రూపము అంటారు. అక్కడ నుంచి భగవంతుడు అనేక అవతారములను ఈ లోకంలోనికి స్వీకరించి వచ్చాడు ఈ లోకాన్ని తరింపజేయడం కోసమని. ఒకటే ప్రధానమైన లక్ష్యం భగవానుడి, తన రూపాన్ని చూపించియో, తన దివ్యమైన చేష్టలను చూపించియో, లేదా తన యొక్క గుణములను చూ ప్రకాశపరిచియో ఈ లోకాన్ని దిద్దుబాటు చేయాలి, తన యందు ప్రీతిని కలిగినటువంటి వాళ్ళనుగా చెయ్యాలి అని. కనుక భక్తిని కలిగే వాళ్ళుగా చెయ్యాలి అనేటువంటి భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి ఆశయం. శాస్త్రంలో భగవానుడు అనుగ్రహించిన ఈ శాస్త్రములను మనం చదివినా, ఎన్నో యజ్ఞ యాగాది సత్క్రియలను ఆచరించినా వీటికి ఫలం ఒక్కటే, భగవంతుని యందు ప్రీతి కలిగి ఉండుట. ఈ భక్తియే కలగని నాడు ఇన్ని యజ్ఞయాగాదులను చేసినా, శాస్త్రములను చదివినా ప్రయోజనం లేకుండా పోతుంది. కర్మ స్వరుష్ఠిత పుంసాం, మంచి చక్కగా శాస్త్రంలో చెప్పినటువంటి రీతిగా కర్మలను మానవుడు ఆచరించినప్పటికీ ప్రోత్పాదయ్యి భగవంతుని ఎందు ప్రీతిని గనక ఆ కర్మలు పుట్టించకపోయినట్లయితే శ్రమయేవహి కేవలం, శ్రమ మాత్రమే మిగులుతుంది ఆ మానవుడికి. ఎందుకంటే శ్రమ పడేది ఫలితమైనటువంటి భగవంతుని ఎందు ప్రీతి అనేటువంటి దాన్ని, అంటే భక్తి అంటారు, ఆ భక్తి అనేటువంటి దాన్ని పొందడానికి, భక్తిని పొందింపజేయడానికి సాధనములు కర్మము జ్ఞానము అనేటువంటిది. ఈ కర్మలను ఎందుకు ఆచరించాలి మనం? భగవంతుని యొక్క యథార్థమైన విజ్ఞానం మనకి తెలియకుండా అడ్డుకునే మన పూర్వ జన్మ పాప రాజును నశింపజేసుకోవడానికి కర్మలు ఆచరించాలి. భగవంతుని యొక్క యథావస్థితమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి జ్ఞానాన్ని సముపార్జించాలి. ఎప్పుడు భగవంతుని యథావస్థిత స్వరూపం మనకి తెలిసిందో అప్పుడు ఆయన ఎందుకు మనకి ప్రీతి కలుగుతుంది. సంబంధ జ్ఞానం కలిగితే తెలిస్తే ప్రీతి కలుగుతుంది. ఈ ప్రీతిని పొందడం కోసమే ఈ సాధనలని. నేను ఒక చాలా అందమైన మాట చెప్తాడు మహర్షి. ఈ లోకంలో ధన్యులు ఎవరు అని ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఈ లోకంలో ధన్యులు ఎవరు? ధన్యుడు అనే శబ్దానికి అర్థం ఏమిటి? ధనం అస్య అస్తి ధన్య అని. ధనము ఎవరి దగ్గర ఉంటుందో అతడు ధన్యుడు అని ధన్య అనే శబ్దానికి అర్థం. కానీ మహర్షి చెప్తాడు, ఈ లోకంలో సకల భువన మధ్య, ఈ లోకం కాదు అన్ని లోకములలోనూ కూడా నిర్ధనస్తేపి ధన్యా. ధనం లేకపోయినా వాళ్లే ధన్యులయ్యా అన్నాడు. ధనం లేకపోతే ధన్యత ఎలా కలుగుతుందంటే ఎవడు అధన్యులు? నివసతి హృది ఏషాం శ్రీహరే భక్తి రేఖా. ఎవరి హృదయంలో భగవాను యందు భక్తి ఉంటుందో వాళ్ళు ధన్యులు. ఇది మహర్షి యొక్క వాక్కు. ఎలా ధన్యులవుతారండి? ధనం ఉంటే కావలసిన వస్తువుని కొనుక్కోవచ్చు బజార్కు వెళ్ళి. భక్తి ఉంటే భక్తితో కొనుక్కోగలమా వస్తువుని? మరి భక్తి కలిగిన వాడు ధన్యుడు ఎలా అవుతాడు? ధనం కలిగిన వాడు ధన్యుడు అవుతాడు తప్ప. అసలు ఈ లోకం, లోకాన్ని, ఇన్ని పదార్థములు పుట్టించిన భగవానుడు నాడే ఆయనే ఈ భక్తి ఉంటే వస్తువుడు అవుతాడు. నివసతి హృది శేషం. భగవంతుడు కూడా ఏం చేస్తాడో తెలిసిన, ఎవరి హృదయంలో భక్తి ఉందో వాళ్ళ దగ్గరకు తానే పరిగెత్తుకుని వస్తాడు. హరిరవి నిజధామం సర్వధాతో విహాయ. శ్రీమన్నారాయణుడు కూడా తన లోకాన్ని అన్ని విధములుగా విడిచిపెట్టి పరిగెత్తుకుని వస్తాడు. వచ్చి నివసతి హృది శేషాం, ఆ భక్తుల యొక్క హృదయంలో ఉంటాడు ఆయన. మరి ఈ లోకాన్ని పుట్టించిన భగవంతుడే ఆయన హృదయంలో ఉంటాడంటే ఆయనకు అసత్యమైనటువంటిది ఏమైనా ఉందా? దేవుని కోరిక అనేటువంటిది ఏమైనా ఉందా? అరవింద పావయం దానం అహంబడి అందుకు ఉంది అంటారు ఆదివారులు. భగవానుడు వచ్చేటప్పుడు కూడా ఒంటరిగా రాడట. అక్కడ గడ్డిని పట్టుకుని మరీ వస్తాడు. ఏదైనా గడ్డిని పాము పడక ఆదిశేషులతో పాటుగా వస్తాడు. అలా వచ్చేటువంటి వాడు కేవలం అలహే పార్కడం పాల సముద్రంతో పాటుగా ఆదిశేషులు పడకతో పాటుగా ఆ ధర్మపత్నితో పాటుగా అందరితోటి కలిసి భక్తుని హృదయంలోనికి వచ్చి అక్కడ స్థావ ప్రతిష్టగా ఉంటాడు. కనుక ఈ లోకంలో ధన్యుడు ఎవరు అంటే భగవంతుని లోపల కలిగినటువంటి వాడు. అంటే భక్తి వలన భగవంతుని కలిగినటువంటి వాడు ధన్యుడు అని. అయితే వచ్చిన భగవంతుడు ఉంటాడంటే ఆయన హృదయంలో ఎప్పుడు ఉంటాడు భగవంతుడు. తన యొక్క హృదయంలో నేను ఎందుకోసమే ఉంటాడు భక్తుడు? భక్తుని యొక్క హృదయంలో భగవంతుడు. భక్తి సూత్రోపనస్థ, భక్తి అనే త్రాటి చేత కట్టివేయబడినటువంటి వాడై ఉంటాడు. ఎవరైనా మనం బంధించామనుకోండి, ఆయన స్వేచ్ఛగా వెళ్ళిపోవాలా? వెళ్ళిపోగలరా? వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళడు. ఆ విధంగా భక్తుల హృదయంలో కూడా భగవంతుడు భక్తి అనే త్రాటితో కట్టుబడి ఉంటాడు. కనుక పేదజనులుగా పిలిచారని పరిగెత్తుకుని వెళ్ళడానికి వైకుంఠంలో అయితే పరిగెత్తుకుని వెళతాడేమో, కానీ భక్తుల హృదయంలోంచి పరిగెత్తుకుని వెళ్ళలేడు. ఎప్పుడు భక్తుల హృదయంలో భగవంతుడు ఉన్నాడో శృంగనాదే కైవిత్తు ఓడి తూరుహై పాయిందనవే అంటారు పరిహారుడు వారు. అంటే భగవంతుడు హృదయంలోకి వస్తున్నాడని తెలిసి అంతకు ముందు నుంచి ఊరు కట్టుకుని ఉన్నటువంటి పాపములన్నీ కూడా ఇంకా బయటకు పారిపోయాయి. ఎందుచేత పాపహారి ఆయన భగవంతుడు వస్తున్నాడంటే మనకి జాగలేదు. సూర్యుడు ఉన్న చోట చీకటికి పాముందా? లేదురా. ఆ రీతిలోనే పాపములన్నీ కూడా భగవంతుడు వస్తున్నాడు అనేటప్పటికీ పారిపోయాయి. పారిపోవడం కూడా ఎలా? శృంగనాదే తప్పుడు చేయకుండా. తప్పుడు చేస్తాం వాళ్ళ యాగాలు పట్టుకుంటారేమో, మన దానికి ఇక్కడ ఉంటే భగవంతుడు రాగానే భస్మం అయిపోతామని అజ్ఞానుల హృదయ కుహరములలోనికి పారిపోయాయి. ఇక భక్తులైన వాళ్ళ హృదయ కుహరములలోనికి, హృదయములు అనేటువంటి పొగలలోనికి పోయి అక్కడ దాగున్నాయి పాపములన్నీ అంటారు. కనుక ఈ లోకంలో ధన్యుడు అంటూ ఉంటే ఎవరు ధన్యుడు? భగవాను యందు భక్తి కలిగినటువంటి వాడు మాత్రమే ధన్యుడు. ఆ భక్తిని కలిగించడానికి సాధన అనేది శ్రీమద్ భాగవతమే ప్రధానమైనటువంటి సాధనం. అలాంటి భాగవతాన్ని మనం అనుభవిస్తున్నాం, అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ.
Amen.